ఇవదీకాలం మీతో కలిసి చక్కటి ఈ ప్రార్థనా వాక్య సహవాసంలో ఏకీభవించడానికి పాల్గొనడానికి ప్రభు అల్పుణ్ణయన నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మరి ఇవదీకాలం ప్రభు సన్నిధిలో మన జీవితాలను పరీక్షించుకోవటానికి ప్రభుని ఆరాధించడానికి సహాయకరంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పిల్లరా, ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్య భాగం మనందరికి బాగా సుపరిచితమే. మరి ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త లేక పౌలు భక్తుడు ఆయన మరి హెబ్రీలకు లేక ఆ దినాల్లో ఉన్న యూదులైనటువంటి విశ్వాసులకు ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు. మరి ప్రస్తుత దినాల వలె ఆ దినాల్లో కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా మరి సంఘము ఆ దినాల్లో ఉన్న దేవుని బిడ్డలు మరి ఎన్నో ఛాలెంజెస్ వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు, ఎన్నో టఫ్ టైమ్స్ వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు ప్రతికూల పరిస్థితులు పోరాటములు గుండా వాళ్ళు వెళుతూ ఉన్నారు. అలాంటి దినాల్లో మరి వారిని బలపరచడానికి వారికి కొంత ప్రోత్సాహాన్ని వాళ్ళకి ప్రోత్సాహాన్ని కలిగించడానికి మరి ఈ యొక్క 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో మరి అనేకమైన విషయాలు రాయబడినాయి అన్నమాట. ఈ యొక్క భాగంలో పౌలు భక్తుడు మరి మన విశ్వాస జీవితమును ఒక పరుగుతో పోలుస్తా ఉన్నాడు అన్నమాట. విశ్వాస జీవితం అది ఒక పరుగు పందెం వంటిది అన్నమాట. ఆ పందెంలో మరి అడ్లు ఆటంకాలు అనేది ఖచ్చితంగానే ఉంటాయి. సాధారణంగా మరి కొన్ని రేసులు మనం చూస్తే జంపింగ్ రేస్ కొన్ని పరుగు పందాల్లో మధ్య మధ్యలో అడ్లు పెడతారు కదా. అడ్లు దాటుకుంటూ వాటిని అధిగమిస్తూ వాళ్ళు పరిగెత్తాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క సేవా జీవితంలో ఎన్నో పోరాటములు లేక ఎన్నో అవరోధములు మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మనం అధిగమించి పరిగెత్తినప్పుడే మనం గురిని చేరిన వారం అవుతాం లేక విజయం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రీతిగా మనం పరిగెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కొన్ని కొన్నిసార్లు మనం చాలా నిరాశ పడుతూ ఉంటాం కూడా, ఇంకా ఏమీ నేను ముందుకు వెళ్ళలేను అన్నట్లుగా. అదేదో ఉదాహరణ ఉంది. ఒక యవనస్తుడు జానీ అని, అతని యొక్క చిరకాల వాంఛ ఏమిటంటే సోల్జర్ అవ్వాలని. కాబట్టి మిలిటరీలో చేర అతడు ఎంతో ఆశ కలిగి మరి చాలా ప్రయాసపడి కష్టపడి మొత్తానికి పరీక్షలు లేకపోతే ఆ యొక్క పోటీలు వాటన్నిటినీ మొత్తానికి అతడు జయించి చివరికి మిలిటరీలో జాయిన్ అయ్యాడు. అతడు కూడా ఆర్మీలో చేర్చుకొనబడ్డాడు. ఆ ఆర్మీలో చేరిన వెంటనే ఇంకా చాలా ఎగ్జైటెడ్ గా, చాలా సంతోషంగా, ఇప్పుడు ఏమి నేర్చుకోవాలో లేకపోతే ఎలాగా ఈ ఉద్యోగంలో ముందుకు వెళ్లాలా అని ఆశతో ఎదురు చూస్తా ఉంటే, మొదటి రోజే ఆ యొక్క కమాండర్ చెప్పాడంట, ఏమనంటే అందరూ చాలా మంది జానిక్ లాగా చాలా మంది ఆసక్తి గల యవనస్తులందరూ వాళ్ళు ఎవరెవరైతే కొత్తగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడుతా ఉన్నాడంట కమాండర్. ఏమనంటే వీరందరూ చాలా హుషారుగా మిలిటరీలో చేరారు, చాలా సంతోషం. ఈరోజు ఫస్ట్ టైం మీతో కలిసి ఇప్పుడు డ్రిల్ మనం చేయబోతా ఉన్నాం. మీరందరూ ఏం చేయాలంటే 10 కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు, మార్చ్ ఫాస్ట్ చేయాలి అని అన్నాడంట. అంటే వాళ్ళందరూ చాలా మరి ఆశ్చర్యపోయారు. మరి 10 కిలోమీటర్లు మొదటి రోజేనా ఇంత ఇంత భయంకరమైన మరి పోరా, ఇక్కడ డ్రిల్ ఉంటుంది, ఇంత భయంకరమైనటువంటి పరీక్షలు ఉంటాయి ఇక్కడ అని చాలా బాధపడతా ఉన్నారంట. మొత్తానికి 10 కిలోమీటర్లు ఇక తప్పదు ఆయన చెప్పాడు కాబట్టి ఇక ఆయనతో కలిసి మొత్తానికి అందరూ 10 కిలోమీటర్లు వాళ్ళు కష్టపడి కష్టపడి అలసిపోయి అలసిపోయి చివరికి గమ్యం చేరుకున్నారంట. లెఫ్ట్ రైట్ అని అంటూ మొత్తానికి 10 కిలోమీటర్లు కష్టపడి వెళ్లారు. వెళ్లిన తర్వాత అప్పుడు ఇంకా అలసిపోయామని ఇంకెవరికాళ్ళు వెళ్ళిపోయి అక్కడ 10 కిలోమీటర్ల మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ దాటిన వెంటనే అందరు కూడా ఇంకా వెళ్లి ఒక నీడ చూసుకుంటా ఉన్నారు, చెట్టు కింద లేకపోతే ఎక్కడ కూడ వెళ్లి అందరూ నేల మీద పడిపోవాలని ముందు అని అలాగా ఎవరికాళ్ళు రెస్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అప్పుడు వెంటనే ఆ యొక్క కమాండర్ చెప్పాడంట, ఎవరు వెళ్ళకండి, మీ అందరికి మరొక గుడ్ న్యూస్ చెప్పబోతా ఉన్నాను అన్నాడంట. ఏంటో గుడ్ న్యూస్ అని అందరు ఆశతో ఎదురు చూస్తా ఉంటే అతడు అన్నాడంట, మనం ఏదైతే 10 కిలోమీటర్లు మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా వచ్చామో ఇప్పుడు మరలా వెనక్కి అదే స్థలానికి మరలా ఇప్పుడు వెంటనే మనం వెళ్లాల్సి ఉంది అని చెప్పాడంట. అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారంట. నిరాశతో ఉంటే అప్పుడు అతడు అన్నాడంట, సరే మీరు ఎంతమంది ఆ యొక్క గమ్యానికి వెళ్ళకూడదు అని అనుకుంటా ఉన్నారో వాళ్ళు, అంటే మీరందరూ అలసిపోయారని నాకు తెలుసు, అయితే మీ యొక్క అలసటను తెలియజేయడానికి లేకపోతే వెళ్ళటానికి మీ విముఖతను తెలియజేయడానికి కనీసం ఒక 3 అడుగులన్న 1, 2, 3 3 స్టెప్స్ అన్న కనీసం ఎదురుకి వేసి అప్పుడు నాకు చూపించి తెలియజేయండి, ఏమనంటే మేము వెళ్ళటానికి సిద్ధంగా లేము, ఇంత కష్టమైన పని మా వల్ల కాదు అని చెప్పడానికి గుర్తుగా మీరు ఒక 3 అడుగులన్న వేసి నాకు చూపించండి అని చెప్పాడంట. చెప్తే అందరు కూడా 1, 2, 3 అని 3 అడుగులు వేసి ఎదురుకి అందరు లైన్లో నిలబడి 3 అడుగులు ఎదురుకేసి చూపించారట. అయితే జానీ అనే వ్యక్తి మాత్రం ఒక్కడుగు కూడా వేయలేదంట, అక్కడే లైన్ మీద నిలబడ్డాడంట. అప్పుడు ఆ కమాండర్ చాలా సంతోషించాడంట. ఏమనంటే సర్లే పోన్లే, ఇన్ని 100 మందిలో ఒక్కడన్నా నాకు తగిన వ్యక్తి దొరికాడు, ఒకడన్నా నా హృదయానుసారుడు లాంటి వ్యక్తి దొరికాడు. అతడు మాత్రం లైన్ మీద నిలబడ్డాడు కానీ ఒక్క అడుగు కూడా ఎదరకు వేయలేదు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే అతడు ఇంకా మరి 10 కిలోమీటర్లు మరలా వెనక్కి వెళ్ళటానికి అతడు రెడీగా ఉన్నాడు. నేను చెప్పిన మాటకు నా ఆజ్ఞకు లోబట్టడానికి అతడు సంసిద్ధుడుగా ఉన్నాడు కదా అని చెప్పి అతన్ని బట్టి చాలా సంతోషిస్తూ జానీ శభాష్ అని చెప్పి ఆయన భుజాలు తట్టి, నువ్వు అక్కడ ఉన్నావు చాలు, ఇంతమంది ఒకవేళ నేను చెప్పిన మాటకు లోబట్టడానికి లేకపోతే నేను చెప్పిన పని చేయడానికి ఇష్టంగా లేకపోయినా నువ్వు ఒక్కడు ఇష్టపడతా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది అని చెప్పి అభినందిస్తా ఉన్నాడంట. అప్పుడు వెంటనే జానీ చెప్పాడంట, ఏమనంటే కమాండర్ గారు, అలా కాదండి, మీరు అనుకున్నట్లయితే కాదు. నాకు కనీసం 3 అడుగులు వేయటానికి కూడా నాకు దగ్గర ఓపిక లేదు, నా దగ్గర బలం లేదు, కాబట్టి నేను అందుకనే 3 అడుగులు కూడా వేయలేకపోయానండి అని చెప్పాడంట. చూసారు, అప్పుడు ఆ యొక్క కమాండర్ చాలా ఆశ్చర్యపోయాడు అనమాట ఆ జవాబును బట్టి. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మరి విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పోరాటాలను బట్టి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతాయి. అయినప్పటికీ మనం ఖచ్చితంగా ముందుకు సాగడానికి మనం ఎంతైనా సిద్ధపడి ఉండాలన్నమాట. సరే, ఇక్కడ ఈ యొక్క పత్రికలో అందుకనే పౌలు భక్తుడు మరి అటువంటి ప్రతికూలతలు, అటువంటి పోరాటాలు, మరి అలసి సలసిపోయే పరిస్థితులు, నిరాశపడే పరిస్థితులు, వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి దేవుని బిడ్డలకు అతడు యొక్క పరుగు పందెమును గురించి వ్రాస్తా ఉన్నాడు. దాని ఎదుట ఉన్న గొప్ప బహుమానాల గురించి కూడా అతడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం 11వ అధ్యాయం మనం ముందుగా చూస్తే అక్కడ విశ్వాస యోధులను గురించి వ్రాయబడింది. వాళ్ళందరూ కూడా సాధారణమైన వ్యక్తులే, కానీ విశ్వాసము ద్వారా వాళ్ళు ఎటువంటి అసాధారణమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో అనుభవించారు, ఎటువంటి అసాధారణమైనటువంటి దేవుని అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగినాయి, ఆ విషయాలన్నీ తెలియజేస్తా వచ్చాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మనం కూడా అసాధారణమైన జీవితాన్ని జీవించవచ్చు అని అతడు ప్రోత్సాహకరంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అదే పందెంలో ఉన్నాం. మనమేమి విచిత్రమైన వేరే వ్యక్తులం కాదు. మనకు ముందు ఈ విశ్వాస జీవితాన్ని జీవించిన అనేక మంది, వాళ్ళు ఎలా జయించారో, వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు ఎలాగా చివరికి విజయవంతంగా ముగించారో, మనకు కూడా అటువంటి ముగింపు ఉండాలి అని చెప్పి, మనం కూడా అటువంటి గురితో పరిగెత్తాలని చెప్పి ఇక్కడ పౌలు వాళ్ళందరినీ ప్రోత్సాహకరంగా మనకు ముందుగా మాదిరికరమైన వ్యక్తులను గురించి రాశాడు. అయితే ఇన్ని మాదిరికరమైన వ్యక్తులున్న ద పర్ఫెక్ట్ మోడల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ఇప్పుడు 12వ అధ్యాయంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. సరే, అయితే ఈ పరుగు పందాన్ని గురించి మనం ఒక 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పౌలు చెప్తున్నటువంటి పరుగు పందెం ఇది ఎలాంటిది అంటే క్రిస్టియన్ రేస్, క్రైస్తవ జీవితం. అదేమిటంటే ఇట్స్ ఎ పర్సనల్ రేస్. మొట్టమొదటిది క్రైస్తవ జీవితం అదొక వ్యక్తిగతమైన పరుగు వంటిది అనమాట. కాబట్టి రక్షించబడిన మన జీవితాల్లో మరి మన జీవితం, మన ఆత్మీయ జీవితం అదొక వ్యక్తిగతమైన పరుగు, పర్సనల్ రేస్ అనమాట. ఈ దినాల్లో మనం చూస్తే ప్రపంచంలో ర్యాట్ రేస్ అంటే ఎలకల్లాగా అంత కాంపిటీషన్ వరల్డ్ ఉంది కదా. కానీ క్రైస్తవ జీవితం అదొక దిస్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్. మన తోటి వాళ్లతో అదొక కాంపిటీషన్ పరుగు వంటి పరుగు కాదు. కానీ క్రైస్తవ జీవితం యొక్క గురి ఏమిటంటే కంప్లీషన్. కాబట్టి దీన్ని ముగించటం, ఇది మంచిగా ముగించటం, అదనమాట క్రైస్తవ జీవితం యొక్క గురి. అంతేగాని ఏదో వాళ్లతో వీళ్లతో పరుగు, వాళ్ళకంటే ముందెళ్ళిపోవాలి, వీళ్ళకంటే ముందెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళకంటే బాగా పరిగెత్తాలి, వీళ్ళకంటే బాగా పరిగెత్తాలని ఏదో వాళ్లతో వీళ్లతో పోటీ పడేటువంటి పోటీ పరుగు కాదు. కానీ ఇదొక ముగించవలసినటువంటి పరుగు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు పరుగు అని అంటే ఇంకా ఆ ఏళ్ళని ఆళ్ళని అధిగమించటం, అదే మనం గురిగా పెట్టుకుంటాం కదా. కానీ మనం వాళ్ళ వైపు చూసి వాళ్ళకంటే వీళ్ళకంటే ఏదో అధిగమించాలి, వాళ్ళకంటే గొప్పకుండాలి, వీళ్ళకంటే గొప్పకుండాలని వాళ్ళతో వీళ్ళతో పోటీ పడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన పిలుపును బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతలను బట్టి మనం నమ్మకంగా ఉండాలన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక వ్యక్తిగతమైన పరుగు. దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఆయన వారికి వ్యక్తిగతమైన రీతిలో వాళ్ళని పిలిచాడు అనమాట కదా. మనందరికీ దేవుడు పిలుపునిచ్చాడు, మనల్ని అందరినీ సువార్త ద్వారా పిలిచాడు ప్రభు, మనల్ని రక్షించాడు, అలాగే మనకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. కాబట్టి వాటిలో మనం ఎలా నడుస్తా ఉన్నాం, మన జీవితాలను ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలన్నమాట. మరి దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం నమ్మకంగా నిర్వర్తిస్తున్నామా లేదా. మనకు తెలుసు కదా, ఆ యొక్క తలాంతుల ఉపమానంలో ఆ యజమానుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా, అంతేగాని అందరికీ 5, 5, 5 ఇచ్చి ఎవరు బాగా చేస్తారా నేను చూస్తా అని అనలేదు కదా. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 3 అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు సామర్థ్యాన్ని బట్టి, వారికి ఎవరి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, లేక ఎవరి యొక్క మరి వారిని ఎంతగా అతడు నమ్మాడో, లేకపోతే ఎంతగా వారిని మరి వారి విషయంలో ఏం ఆశిస్తా ఉన్నాడు వ్యక్తిగతంగా వాళ్ళని గురించి, ఏదైతే అతనికి ఉద్దేశం ఉన్నదో దానికి తగినట్లుగా వాళ్ళకి ఆ యొక్క తలాంతులు ఇచ్చినట్లు చూస్తాం. కాబట్టి అలాగే ప్రభు మనకు కూడా అందరినీ ఒకటే పని చేయాలని, అందరూ ఒకేలాగా పనిచేయాలని దేవుడు కోరడు. కానీ ఎవరి యొక్క సామర్థ్యంలో వారు, ఎవరి యొక్క పిలుపులో వారు కొనసాగాలి, వారు మంచిగా వారికి అప్పగించిన పనిని వారు సంపూర్ణం చేయాలి, వారి జీవితంలో దేవునికి మహిమ తీసుకురావాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ బట్ వీ నీడ్ టు కంప్లీట్. మనం మంచిగా ముగించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా సార్లు ఏమవుతా ఉందంటే దేవుడు మనల్ని ఏ యొక్క పిలుపుతో పిలిచాడు దాన్ని మర్చిపోయి ఎవరో వాళ్ళలాగా వీళ్ళలాగా మనం నడవాలనే తాపత్రయంతో మనం పరుగులెడతా ఉంటా ఉన్నాం. అందుకనే మన జీవితంలో చాలా సార్లు అయ్యో వాళ్ళలాగా నేను లేనే, వీళ్ళు చేస్తున్నట్లు నేను చేయట్లేదే అని వాళ్ళని చూసుకుని మనం దిగులతో నిరాశతో ఒకసారి కృంగిపోతూ బలహీనపడే పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. అందుకని డోంట్ ట్రై టు రన్ సమ్వన్ ఎల్స్ రేస్. ఇతరుల యొక్క పరుగును మనం పరిగెత్తాల్సిన అవసరం మనకు లేదు. 1986లో సియోల్ అంటే సౌత్ కొరియా యొక్క రాజధాని మీకు తెలుసు కదా, సౌత్ కొరియాలో మరి ఒలింపిక్స్ జరిగినాయంట. ఆ సమయంలో అక్కడ మరి అన్ని దేశాల నుంచి మరి యొక్క పరుగు పందెంలో పాల్గొనటానికి చాలా మంది క్రీడాకారులు వచ్చారు. మన దేశం తరఫున షైనీ అబ్రహాం అంటే ఒక క్రిస్టియన్ అనమాట తను, మరి షైనీ అబ్రహాం అని ఒక సహోదరి, మరి బహుశా తమిళనాడు నుంచి అనుకుంటా, ఆమె పాల్గొన్నదనమాట. అయితే ఆ యొక్క 400 మీటర్ రేస్ లో అందరికంటే ఫస్ట్ షైనీ అబ్రహాం వచ్చిందనమాట. అందరికంటే ముందు ఆమె గమ్యాన్ని చేరుకుంది. కాబట్టి అందరు చాలా ఆనందిస్తా ఉన్నారు. మన ఇండియాకైతే ఇంకేముంది, గోల్డ్ మెడల్ వచ్చేస్తుందని చెప్పి ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఎంతో సంతోషంతో సంబరంతో ఉన్నప్పుడు ఆ యొక్క మరి అక్కడున్నటువంటి ఆడిటోరియం అదంతా కూడా ఆ స్టేడియం అంతా పెద్ద మోత మోగుతా ఉందంట. అయితే ఆ సమయంలో ఆ గొప్ప శబ్దాల మధ్య ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమిటనంటే షైనీ అబ్రహాం ఆమె ఈ యొక్క పరుగు పందెంలో డిస్క్వాలిఫై చేసాం ఆమెని అని. అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంతగా అందరికంటే ఫస్ట్ వస్తే ఏమి డిస్క్వాలిఫై చేయటం ఏంటి. వాళ్ళు ఏమని చెప్పారంటే ఆమెకు గోల్డ్ మెడల్ కాదు కదా, ఆమెకు కనీసం ఏ మెడల్ మేము ఇవ్వటానికి సిద్ధంగా లేమని చెప్పారు. అరే ఆ తర్వాత కాలంలో చాలా మంది అనుకున్నారు ఏమనంటే అదేదైనా మరి కుట్ర కావచ్చు, అంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే తర్వాత ఈమెను తప్పించి ఇచ్చారు కదా, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే దక్షిణ కొరియా ఆమెకి, సౌత్ కొరియా ఆమెకి వచ్చింది. అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా మరి విదేశాలు అంటే వేరే దేశస్తులు కాకుండా వాళ్ళ దేశం సొంత దేశం వాళ్ళకే ఇచ్చేసుకోవాలని ఒకళ్ళు ఏమన్నా అన్యాయంగా ఇచ్చారేమో అని చాలా మంది అనుకుంటా ఉన్నారంట. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆమెను డిస్క్వాలిఫై చేశారంటే ఈ యొక్క 400 మీటర్స్ రేస్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 200 అంటే అక్కడ 200 మీటర్స్ ఉంటుంది అనమాట. ఏది ఆ యొక్క పరిగెత్తేది ఆ యొక్క చుట్టూ కొలత 200 మీటర్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ట్రాక్ 200 మీటర్స్ కు ఉంటది. ఆ ఫస్ట్ 200 మీటర్స్ వాళ్ళకి ఇవ్వబడిన ట్రాక్ లోనే పరిగెత్తాలి. తర్వాత సెకండ్ రౌండ్ మరలా ఇంకొక రౌండ్ పరిగెత్తే అప్పుడు 400 కంప్లీట్ అవుతుంది అనమాట. ఆ సెకండ్ రౌండ్ ఏం చేయాలంటే వాళ్ళు ఆ వాళ్ళు ఏదో ఒక ట్రాక్ లో పరిగెత్తొచ్చు. కాబట్టి ఫస్ట్ రౌండ్ మాత్రం వాళ్ళ సొంత వాళ్ళు నిలబడిన ట్రాక్ లో వాళ్ళకి ఇవ్వబడిన ట్రాక్ లో మాత్రమే వాళ్ళు పరిగెత్తాలి. అయితే షైన్ అబ్రహాం అనే ఆమె ఏం చేసిందంటే ఆ ఫస్ట్ 200 మీటర్స్ ఆ రౌండ్ లో ఆమె ట్రాక్ కాకుండా పక్కన ట్రాక్ లో తనకు అడుగులు పడ్డాయంట. ఆమె కొంత పొరపాటుగా పక్కన ట్రాక్ లోకి వెళ్ళిపోయింది అనమాట. మధ్యలో వెళ్ళిపోయేటప్పటికి ఆ విషయం అక్కడ వీడియోలో క్లారిటీగా కనపడతా వచ్చింది అనమాట. దాన్ని జూమ్ చేసినప్పుడు వాళ్ళకి విషయం బాగా అర్థమైంది. అందుకని ఆమెను వాళ్ళు డిస్క్వాలిఫై చేశారనమాట. కాబట్టి పిల్లరా, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఇంకొకరి పరుగు పందెంలో మనం అంటే ఇంకొకళ్ళ పరుగును మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మనం కూడా మరి నిరాశ పడతాం, నిస్పృహ పడతాం కదా. కాబట్టి వాళ్ళకిలాగా నేను పరిగెత్తట్లేదు, వీళ్ళకిలాగా నేను లేనే. కాబట్టి ఆ యొక్క నిరాశ నిస్పృహ మనకు అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన పరుగు, దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనల్ని ఉంచిన పరిస్థితుల్లో మనం దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాము లేదా, దేవుడు వాటిని గురించే మనల్ని లెక్క అడుగుతారు అనమాట. దేవుడు మన జీవితాన్ని గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఆయనకు ఉంది. ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు. అందుకనే పేతురు భక్తుడు రాస్తాడు కదా, మీ పిలుపును మీ యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకోనట. కాబట్టి ఆ విషయాన్ని మనం ప్రక్కగా తెలుసుకుని ఉండాలన్నమాట. మనకి అపోస్తలుడైన పౌలు బాగా తెలుసు కదా. పౌలు యొక్క జీవితం రెండు ప్రశ్నల మీద ఆధారపడిందనమాట. అతడు రక్షించబడినప్పుడు, లేక మరి ఆ దమస్క మార్గంలో దేవుడు ఆయన దర్శించినప్పుడు గ్రుడ్డివాడైపోయాడు కదా, ఆ వెలుగు వచ్చినప్పుడు. ఆ గ్రుడ్డివాడుగా ఉన్నప్పుడే అతడు దేవుడిని రెండు ప్రశ్నలు ప్రశ్నించినట్లు చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 22:8 మనం ఆ విషయాలు చదువుతాం. అతడు ఏమని ప్రశ్నించాడంటే మొట్టమొదటిగా హూ ఆర్ యు లార్డ్, ప్రభువా నువ్వెవరువు అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు చెప్పారు ఏమని, నేను నీవు హింసించున్న యేసును. అప్పుడు ఎప్పుడైతే అతనికి నిజదేవుడు తెలిసాడో, యేసే దేవుడని అర్థమయ్యాడో, యేసే మెస్సయ్య, యేసే రక్షకుడు, లేక యేసే క్రీస్తు అని అర్థమయ్యాడో, అప్పుడు ఆయన రెండో ప్రశ్న అడిగినట్లు చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ రెండు ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలన్నమాట. ఒకటి, నిజదేవుని వాళ్ళు వెతకాలి, నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రభువా నువ్వెవడం, కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత రెండవది, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం, దేవుడు మన పట్ల కలిగిన సంకల్పం, ఆయన చిత్తాన్ని కూడా తెలుసుకోవాలి. అదే రెండో ప్రశ్న. ఏమని, ప్రభువా నేనేమి చేయవలను. కాబట్టి పౌలు తనకు దేవుడు తెలిసిన తర్వాత, దేవుడు అర్థమైన తర్వాత తను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ప్రభువా నిన్ను ఏం చేయమంటావు. చూసారా, కాబట్టి క్రైస్తవుల్లో ఇలాగ రెండు రకాల ప్రజలు ఉంటారనమాట. ఒకళ్ళు ఎవరంటే వాళ్ళకు వైట్ పేపర్ తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆయనకే పెన్ ఇచ్చి, ప్రభువా వైట్ పేపర్ తీసుకొని వాళ్ళ ఆ పేపర్ నుండి అన్ని రాసేస్తారనమాట. వాళ్ళ జీవితాన్ని గురించి అన్ని, వాళ్ళ కోరికలు ఏమిటి, వాళ్ళ ఇష్టాలు ఏమిటి, వాళ్ళ యొక్క ప్రణాళికలు ఏమిటి, వాళ్ళ యొక్క ఆశయాలు ఏమిటి, వాళ్ళ అవసరతలు ఏమిటి, అన్ని కూడా రాసేసి ఆ పేపర్ అంతా నింపేసి చివరికి వచ్చి, ప్రభువా నువ్వు చివరికి ఇక్కడ నువ్వు కొంచెం సైన్ పెట్టయ్యా నువ్వు, ఎందుకంటే వాళ్ళ దేవుని అనుమతి కావాలన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమైపోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేసేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఎక్కడికి ఎగిరిపోవాలనుకుంటున్నారో, అవన్నీ కూడా దేవుడు వాటన్నిటికీ ఓకే అని చెప్పేయాలి. అంతే వాళ్ళకి కావాలి. దేవునితో వాళ్ళ పని ఏంటంటే ఆయన సైన్ పెడితే చాలు, ఆయన సంతకం పెడితే చాలు. కాబట్టి ఇవన్నీ ఆయన ఎలాగైనా చేసేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, అవన్నీ వాళ్ళకి దొరికిపోవాలి, అలాగ వాళ్ళు అయిపోవాలి. అదనమాట వాళ్ళ ఉద్దేశం. అది మొదటి రకం క్రైస్తవులు. అయితే మరొక రకం క్రైస్తవులు ఉన్నారు, రెండవ రకం వాళ్ళు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఒక ఎంటీ పేపర్ తీసుకొని, దేవునికిచ్చి ఆ వాళ్ళు దేవుని అడుగుతారనమాట. ఏమనంటే, ప్రభువా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి, నా జీవితం పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఏం చేయాలని నువ్వు కోరుతా ఉన్నావు, నేను ఎక్కడ ఉండాలని నువ్వు కోరుతా ఉన్నావు, నేను నీకు ఎలా ఉపయోగపడాలని నువ్వు కోరుతా ఉన్నావు, నన్ను నువ్వు ఏం చేయాలనుకుంటా ఉన్నావు, అవన్నీ నువ్వు రాయి ప్రభువా అని దేవుని ఇష్టాలన్నీ దేవుని యొక్క ఉద్దేశాలన్నీ వ్రాయించుకొని చివరికి వాళ్ళు సంతకం పెడతారనమాట. అంటే ఇవన్నీ నాకు ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి ఇంక వాళ్ళకేమి, ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, ఇది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు, అవి ఏమి లేవన్నమాట. ఇంకా వాళ్ళ సొంత ఇష్టం అంటే ఏమీ లేదు. చూసారా, ఎస్తేరు ఆ హేగ ఏది చెప్తే అదే అనమాట, ఇంకా తన ఇష్టం అంటే ఏమీ లేదనమాట. కాబట్టి ప్రియులరా, అటువంటి వ్యక్తులు మరే ప్రపంచ చరిత్రను వాళ్ళు తిరగరాసిన వ్యక్తులు అనమాట. చూసారా, కాబట్టి ఎవరైతే ఆదిత్యగా దేవుని ఇష్టానికి దేవుని చిత్తానికి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో మరే దేవుని చేత అసాధారణమైన రీతిలో వాడబడిన వ్యక్తులు అనమాట. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడని ఆ యొక్క దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి ఆ యొక్క అవగాహన మనకుందా? అలాగైతే మరి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా దేవుని పిలుపును గుర్తించిన వారముగా ఆయన పిలుపులో మనం ముందుకు సాగడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఏం చూస్తా ఉన్నామంటే, క్రైస్తవ జీవితం అనేది అదొక వ్యక్తిగతమైన పరుగు అనమాట, పర్సనల్ రేస్ ఇది. తర్వాత రెండవది, క్రైస్తవ జీవితం ఇది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ పెర్సెవరింగ్ రేస్ అనమాట. పెర్సెవరింగ్ రేస్, పెర్సెవరింగ్ రేస్ అంటే ఇదొక ఓర్పు సహనంతో పరుగెత్తవలసిన పరుగు అనమాట. చూసారా, అందుకని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా ఏమిటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చూసారా, మన ఎదుట వంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఓపిక, కాబట్టి మొట్టమొదటిది ఇది వ్యక్తిగతమైన పరుగు, పర్సనల్ రేస్. తర్వాత రెండవది పెర్సెవరింగ్ రేస్ అంటే ఓర్పుతో పరుగెత్తవలసిన పరుగు అనమాట. కాబట్టి ఎంతో ఓర్పు సహనం మన జీవితాల్లో అవసరం అనమాట. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడు, వాడు అనేకమైన భారాలు మన జీవితంలోకి తీసుకొని వస్తాడు, అనేకమైన బాధలు అనేకమైన అడ్డులు ఆటంకాలు మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. వాడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు అనమాట, మనం వాడిని విడిచిపెట్టినా వాడు మనల్ని విడిచిపెట్టడు, వాడు మన వెనకాల ఎన్నైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎలాగైనా సులువుగా చిక్కులు పెట్టాలి మనల్ని. కాబట్టి ఎలాగైనా మనల్ని అడ్డగించాలి, మనం మన యొక్క పందెంలో మనం గెలవకుండా ఆటంకపరచాలి, మనల్ని వెనక్కి లాగాలి అని చెప్పి వాడు అనేక సార్లు అనేకమైన పన్నాగములు పన్నుతూ అనేకమైన మరి ఆటంకములు కలిగిస్తూ మన యొక్క ఈ పరుగుని ఆటంకపరిచేవాడిగా వాడు ఉంటాడు అనమాట. అందుకనే దావీదు భక్తుడు ఏమని చెప్తాడు, దేవుని సహాయంతో నేను సైన్యమును జయిస్తాను, దేవుని సహాయంతో నేను ప్రాకారములను దాటుతాను. కాబట్టి తప్పకుండా దేవుని సహాయంతో మనం శూర కార్యాలను ఘనమైన కార్యాలను మనం చేయగలుగుతాం అనమాట. కాబట్టి పిల్లరా, ఇటువంటి పోరాటాలు, ఇటువంటి ప్రతికూలతలు, ఇటువంటి ఆటంకాలు, అవరోధాలు ఎన్నో మన జీవితంలో వస్తాయి. అయితే వాటన్నిటిని అధిగమించడానికి మన ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కదా. ఆయన ప్రాకారాలను దాటించేవాడు, ఆయన సముద్రాలను దాటించేవాడు, సముద్రాల్లో మార్గాలను తెరిచేవాడు ఆయన, ప్రాకారాలను నేలమట్టం చేసేవాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలుకు వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క అరణ్య మార్గంలో ఎన్నో అవరోధాలు వచ్చినాయి, సముద్రం వచ్చింది, ప్రాకారాలు వచ్చినాయి, పెద్ద పెద్ద సైన్యాలు వచ్చినాయి, ఎన్నో ఎంతో మంది ఎదురుగా నిలిచారు. కానీ వాళ్ళందరినీ దాటుకుంటూ వాళ్ళందరినీ జయించుకుంటూ ఇశ్రాయేలులు అడుగు ఒక అడుగు తర్వాత అడుగు తర్వాత అడుగు వాళ్ళు ముందుకి వెళ్ళినట్లు చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు ఖచ్చితంగా మనల్ని రక్షించిన ప్రభు ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని ఆ గమ్యానికి చేర్చే దేవుడు. అయితే ఆ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఆ ఎప్పుడు ఇచ్చివేయటానికి వీల్లేదన్నమాట. మనం ఖచ్చితంగా ముందుకు పరిగెత్తాలి. ఆ మన యొక్క ఎదురున్న ఈ అడ్లు ఆటంకాలు ఇవి గొప్పగానే ఉండొచ్చు, అవి పెద్ద పెద్దవిగా కనపడచ్చు మనకి కదా. ఆ ఒకసారి అవి మనల్ని ఇంకా నేను ఎక్కడ పరిగెత్తగలను అని ఒకసారి మనల్ని నిరాశ నిస్పృహలో కూడా నెట్టివేయచ్చు. ఇన్ని పోరాటాలు నేను ఒక్కడిని ఎలా ఎదుర్కోగలను అన్నట్లుగా. కానీ ఒక గొప్ప విషయం ఏమిటంటే మన ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన మనం సేవిస్తా ఉన్నాం, ఆయన మనకు ఖచ్చితంగా ఆ వీటన్నిటిని అధిగమించే కృపను ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడనమాట. కాబట్టి పిల్లరా, అందుకనే క్రైస్తవ జీవితం అనేది ఇది ఒక ఓపికతో పరిగెత్తవలసిన పరుగు కదా. కాబట్టి మన ముందున్న భక్తులకు మనకంటే ఇంకా పెద్ద పరీక్షలు వచ్చినాయి, పెద్ద శ్రమలు వచ్చినాయి, పెద్ద శోధనలు వచ్చినాయి. అయినా ఆ వారిని ఎక్కడ దేవుడు సిగ్గుపడనివ్వలేదు, వారిని ఎక్కడ దేవుడు ఓడిపోనివ్వలేదు, వారిని ఎక్కడ దేవుడు మధ్యలో విడిచిపెట్టలేదు. కాబట్టి మన ప్రభు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. మనం ఖచ్చితంగా ఆ ధైర్యంగా ముందుకు సాగొచ్చు అనమాట. ఓపికతో మనం ముందుకు పరిగెత్తాలి. తర్వాత రండి చివరిగా మూడవది, ఆ క్రైస్తవ జీవితం ఇది ఎటువంటిదంటే ఇట్ ఈస్ ఎ పర్పస్ఫుల్ రేస్. ఇదొక ఉద్దేశపూర్వకమైన పరుగు అనమాట, ఉద్దేశంతో కూడిన పరుగు. ఆ ఏమిటి ఉద్దేశం, ఏమిటి యొక్క గురి, మన పరుగు యొక్క ఉద్దేశం ఏమిటి, మన పరుగు యొక్క గురి ఏమిటి, గమ్యం ఏమిటి అని అంటే ఫినిషింగ్ వెల్. కాబట్టి ఆ మంచిగా ముగించటం, చూసారా, ఫినిషింగ్ వెల్, ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్ రేస్. మన యొక్క మన యొక్క ఆత్మీయ పరుగు యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మంచిగా ముగించటం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలు ఏమని పలికారు, ఆయన సిలువలు మరణించినప్పుడు మన కొరకై ఆయన పలికిన మాట ఏమిటంటే ఆఖరి మాట ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ఏమని పలికారు, ఆ అది సమాప్తమైనది, ముగించబడింది అని చెప్పారు ఆయన. చూసారా, ఆయన ఇలా చెప్పలేదు ఏమని, ఐఆమ్ ఫినిష్డ్, నేను అయిపోయానని చెప్పలేదు కదా. అంటే నా పని అయిపోయింది, ఇంక నేను చనిపోతున్నాను, ఇంక నేను ఓడిపోయాను, లేకపోతే నా పని అయిపోయింది అని అలాగ చెప్పలేదు ఆయన. ఆయన ఒక విజయపు కేక కదా, ఆయన సిలువలో వేసిన కేక ఎలాంటిది, ఇట్స్ ఏ క్రై ఆఫ్ విక్టరీ, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని గొప్ప ఆ మరి సంతోషంతో, లేకపోతే గొప్ప ఆ మరి విజయోత్సవంతో ఆయన పలికాడు అనమాట. కాబట్టి పిల్లరా, ఆయన పలికిన మాటే మనం కూడా పలుకుతాం. ఏమిటనంటే ఆ మన పందెమును మనం మంచిగా ముగించి, ప్రభా నువ్వు ఆ ఈ పందెములో నాకు జయాన్ని ఇచ్చావయ్యా, ఈ పందాన్ని నీ కృపతో నేను మంచిగా ముగించానని చెప్తామన్నమాట. చూసారా, కాబట్టి దేవుడు మనకు అలాగే సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఐఆమ్ ఫినిష్డ్ కాదు, ఇట్ ఈస్ ఫినిష్డ్. చూసారా, మన పందెము మనం ఖచ్చితంగా ముగించేలాగా దేవుడు మనకు సహాయం చేస్తారనమాట. అందుకని ప్రతిరోజు మనం ఒక ప్రార్థన చేయాలి, ఏమిటంటే లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ టు ఫినిష్ వెల్. ప్రభువా నేను మంచిగా ముగించడానికి, నా పరుగును నేను మంచిగా తుదగుట్టించడానికి నాకు సహాయం చేయ ప్రభువా. చూసారా, అపొస్తలుల కార్యముల గ్రంథంలో మరి 20వ అధ్యాయము 24వ వచనంలో అపొస్తలైన పౌలు తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గురిని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిటనంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చూసారా, కాబట్టి పౌలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రాణం పోయినా పర్లేదు. చూసారా, అందరేమో అయ్యా నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దాయి అంటే ఏం పర్లేదు, అసలు నా ప్రాణం ఏమి నాకు ప్రియమైనది కాదు. నా ఉద్దేశం ఏమిటంటే, నా గురి ఏమిటంటే దేవుడు నాకు అప్పగించిన పరుగు, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం, ఆయన సువార్తను ప్రకటించటం అనే ఈ నా పరుగును నేను తుదముట్టించటం, ప్రభు వలన పొందిన పరిచర్యను మంచిగా ముగించటం, అదే నా యొక్క గురి, అదే నాకు ప్రాణం. కాబట్టి ఆ యొక్క పని చేయకుండా నేను ఎక్కడా నేను నష్ట మరి నేను ఆగిపోవటానికి వీల్లేదు, కాబట్టి నా ప్రాణాన్ని నేను ప్రేమగా కూడా ఎంచుకోను ఆ విషయం ఎదుట అని చెప్తా ఉన్నాడు. చూసారా, కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవాలని నేను ఇక్కడ పిలుపు నుండి పారిపోను అని చెప్తా ఉన్నాడు. చూసారా, కాబట్టి పిల్లరా మన జీవితాలను కూడా పరీక్షించుకుందాం. మనకు అటువంటి గురువుందా? దేవుడు అప్పగించిన పనిని నేను చేయాలి, దేవుడు అప్పగించిన పనిని ఎట్టి పరిస్థితుల్లో నేను ముగించాలి. చూసారా, కాబట్టి ఆ పిలుపు నుండి ఎక్కడ మనం తప్పిపోకూడదు. ఆ యొక్క దర్శనం నుండి, దేవుడు మనకిచ్చిన దర్శనం, ఆ విజన్ నుంచి మనం ఎక్కడ. అందుకనే పౌలు భక్తుడు చెప్పాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాలేదు. పిల్లరా, అందుకనే పౌలు భక్తుడు తన జీవితం యొక్క ముగింపులో పలికిన మాట ఏమిటి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7-8 ఏమని చెప్పాడు, మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును తొడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. సరే, కాబట్టి పిల్లరా మనం కూడా మంచిగా మన పరుగుని మన పోరాటాన్ని మనము ముగించవలసిన వ్యక్తులుగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్పారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి ముగించితిని. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకిచ్చిన రక్షణను మనం భయంతో కొనసాగించుకోవటం, అలాగే దేవుడు మన నుంచిన స్థానములు మనం సాక్షులుగా జీవించటం, సువార్త ప్రకటించటం, కొన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించటం, చూసారా, అది దేవుడు మనకిచ్చిన పరుగు. దాన్ని మనం సంపూర్ణంగా చేసి దేవునికి మహిమను తీసుకొని రావాల్సిన వ్యక్తులుగా ఉన్నాం. కాబట్టి పిల్లరా, అయితే ఇప్పటి వరకు 3 విషయాలు చూసాం కదా. ఒకటి, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ పర్సనల్ రేస్, అది ఒక వ్యక్తిగతమైన పరుగు. 2వది, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ పెర్సెవరింగ్ రేస్, ఇదొక ఓర్పు సహనంతో కూడిన పరుగు. తర్వాత, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ పర్పస్ఫుల్ రేస్, ఇదొక ఉద్దేశంతో కూడిన పరుగు అన్నమాట. అదే చక్కగా ముగించటం, ముగింపు మంచిగా ముగించటం కదా. చాలా మంది మంచిగా ప్రారంభిస్తారు కానీ ముగింపు ముగించలేరు అనమాట, అంటే సరిగా ముగించలేరు, మధ్యలోనే వాళ్ళు తప్పిపోతూ ఉంటారు కదా. ఇస్రాయల్ కూడా మరి ఎన్నో లక్షల మంది ప్రారంభించారు యాత్ర, కనాన యాత్ర, కానీ మరి వాళ్ళు చాలా మంది మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది, మధ్యలోనే వాళ్ళు రాలిపోయారు. కానీ చివరికి ఒక ఇద్దరు మాత్రమే వాళ్ళు ప్రారంభించిన పరుగుని చక్కగా విజయవంతంగా ముగించగలిగారు. కాబట్టి పిల్లరా, ఇది మనకెంతో ఒక హెచ్చరిక అనమాట. మనం ఎలా ప్రారంభించాము, మరి మంచిగా ప్రారంభించటమే కాదు, మంచిగా కొనసాగించాలి, మంచిగా ముగించాలి, అది దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క పరుగు అనమాట. సరే, అయితే ఈ పరుగును మంచిగా కొనసాగించడానికి, మంచిగా ముగించడానికి ఒక 3 విషయాలు మన పరుగులో అవసరం అనమాట. ఆ 3 లక్షణాలు ఒకసారి మనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకటి, రన్ విత్ ప్యూరిటీ. చూసారా, ఈ పరుగును ఎలా పరిగెత్తాలి, రన్ విత్ ప్యూరిటీ. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు ఉన్నాయి కదా, అదేమిటంటే రిమూవ్ ఆల్ బర్డెన్, రిమూవ్ ఆల్ సిన్. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్క భారాన్ని మనం విడిచిపెట్టాలి, ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపంతో కలిసి మనం పరుగును పరిగెత్తలేం, లేకపోతే దేవుడు ఆయన చిత్తానికి వ్యతిరేకమైన వాటన్నిటిని మన జీవితంలో నుండి తొలగించుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు అనమాట. అబ్రహామును పిలిచినప్పుడు మరి అబ్రహాము అన్నిటిని విడిచిపెట్టాడు కదా, అన్నిటిని విడిచిపెట్టి ప్రభు ఆయనకు చూపించిన దేశానికి, ఆయనకు చూపించిన స్థానానికి ఆయన వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఒకసారి మనం కూడా నో చెప్పగలగాలి కదా. కాబట్టి మనం ఒక్కోసారి మొహమాట పడుతూ ఉంటాం, కొందరిని విడిచిపెట్టడానికి మనకి ఇష్టంగా ఉండదు అనమాట. కానీ మనం నిర్మొహమాటంగా నో చెప్పగలగాలి అనమాట. చూసారా, కాబట్టి దేవుడు చిత్తాన్ని చేయటానికి అడ్డుగా ఉండే వ్యక్తులు, దేవుడు చిత్తాన్ని చేయటానికి ఆటంకంగా ఉండేటువంటి ఆ పరిస్థితులు, ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం నో చెప్పగలగాలన్నమాట. చూసారా, కాబట్టి ఏది మనల్ని ప్రభువుకు దగ్గర రాకుండా, ప్రభువుకు సమీపంగా ఉండకుండా అడ్డగిస్తా ఉన్నదో, కదా, దేవునికి మనకి మధ్య ఏదైతే అడ్డు ఉందో దాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. చూసారా, కాబట్టి అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును కూడా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అంటే దేవునికి తనకు మధ్యలో ఇంకెవ్వరూ లేరు అనేది అబ్రహాం జీవితంలో నిరూపించబడింది. కాబట్టి పిల్లరా, రన్ విత్ ప్యూరిటీ. దేవునికి మనకు మధ్యలో ఏ పాపం, ఏ అడ్డుగోడ, ఏ అడ్డుబండ ఉండటానికి వీల్లేదన్నమాట. దాన్ని మనం విడిచిపెట్టాలన్నమాట. దాన్ని విడిచిపెట్టాలి కదా. ధన మోసం, ధన వ్యామోహం ఉంటుంది, లేకపోతే ఆ ఉన్నత పదవుల ఆకాంక్ష ఉంటుంది, లేకపోతే ఇది గొప్ప వాళ్ళు అయిపోవాలి, లోకం దృష్టిలో గొప్పగా కనపడాలి. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఇవన్నీ మనలో చస్తేనే తప్ప, ఇవన్నిటిని మనం విడిచిపెడితేనే తప్ప మనం మన యొక్క గమ్యాన్ని మనం చేరలేమన్నమాట. కాబట్టి రన్ విత్ ప్యూరిటీ, మొట్టమొదటిది పరిశుద్ధతతో మనం పరిగెత్తాలి. తర్వాత రెండవది రన్ విత్ పెర్సెవరెన్స్, పట్టుదలతో మనం పరిగెత్తాలి కదా. పట్టుదల మనకి ఎంతో అవసరం అన్నమాట. ఒక్కోసారి మనం పడిపోవచ్చు, ఒక్కోసారి మనం జారిపోవచ్చు, అయినప్పటికీ మనం ఖచ్చితంగా పట్టుదల కలిగి ఉండాలి కదా. ఇచ్చివేయటానికి వీల్లేదు, అంటే డోంట్ గివ్ అప్. మరి ఆత్మీయ జీవితంలో కూడా విజయం ఎలాగ వస్తుంది అంటే మనం నిలిచి ఉండటం ద్వారా వస్తుంది అన్నమాట. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 47వ అధ్యాయం వరకు చూస్తే అక్కడ యోసేపు మనకు కనపడతాడు కదా. యోసేపు యొక్క జీవితంలో చూస్తే మరి ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు, అయితే యోసేపు నమ్మకంగా అతడు నిలబడినాడు. చూసారా, కాబట్టి ఆ పరిస్థితులన్నింటిలో యోసేపు ఓర్పుతో, సహనంతో అతడు నిలబడ్డాడు. చూసారా, ఇలాంటి శ్రమలు నాకెందుకు వస్తున్నాయి, నాకెందుకు వస్తున్నాయి కష్టాలు అని అనుకోలేదు. చూసారా, వాటన్నిటిలో అతడు ఓపిక, సహనం కదా. ఎందుకు జరుగుతుందో తనకు తెలియదు, ఎలా జరుగుతుందో తనకు తెలియదు, సరే దేవునికి ఒక ప్రణాళిక ఉంది నా గురించి అని చెప్పి అతడు ధైర్యంగా వాటన్నిటిలో మరి నిలబడ్డాడు అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా ఓర్పు, సహనం మనకెంతో అవసరం అనమాట. ఎవరైతే సహిస్తారో కదా, అందుకనే మనం చదువుతాం కదా, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు, అంతం వరకు సహించిన వాడే జయం పొందుతాడు. కాబట్టి మనం సహించడానికి పిలువబడ్డాం కదా. అందుకనే ఇక్కడ 3వ వచనంలో ఏమని రాయబడింది, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుక్కు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. కాబట్టి మన ప్రభు ఎలా ఓర్చుకున్నాడో, ఆయన్ని పాపులు తిరస్కరిస్తా ఉంటే కదా, ఆయనతో పాటు సిలువేయబడిన దొంగలు కూడా ఆయన్ని దూషించారు, దొంగలు కూడా ఆయన్ని ఎంతగానో తిరస్కారంగా, హేళనగా మాట్లాడారు. కానీ మన ప్రభు ఎక్కడ ఓడు ఆయన ఇచ్చేయలేదు. చూసారా, కాబట్టి వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు కదా, పొగడే వాళ్ళ పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే మనుషులు తిడితే, లేకపోతే ఎవరైనా హేళన చేస్తే, ఎవరైనా తిరస్కారంగా మాట్లాడితే మనం కురింగిపోకూడదు కదా. మనుషుల మాటలను బట్టి మనం ఎగిరిపోవటం, లేకపోతే కురింగిపోవటం చేయకూడదు కదా. మనల్ని తీర్పు తీర్చేది ప్రభు, మనల్ని లెక్కడిగేది ప్రభు. కాబట్టి ప్రభు దృష్టిలో మనం ఎలాగున్నాం అది చూసుకుంటే చాలు. మనుషులు మనల్ని వాళ్ళకి నచ్చితే బాగా మెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే మనం ఎంత బాగున్నా, మనం ఎంత బాగా చేసినా వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. కానీ మనుషుల మాటలను బట్టి మనల్ని మనం బేరీజు వేసుకోకూడదు. మనల్ని గురించి ప్రభు ఏమని చెప్తారు, ప్రభు మనల్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తారు కదా. ప్రభు ఇచ్చే సాక్ష్యం అది సరైనది. కాబట్టి మనం ఆయన యొక్క సాక్ష్యం కొరకు ఎదురు చూడాలి, ఆయన అభినందన కొరకు ఎదురు చూడాలి. తర్వాత చివరిగా మూడవది, ఈ పరుగును మనం విజయవంతంగా ముగించడానికి ఎలా పరిగెత్తాలంటే రన్ విత్ ప్రాపర్ ఫోకస్. చూసారా, ప్రభు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. చూసారా, మన ఫోకస్ ఎవరి మీద ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఆయన ఎవరు అని అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. చూసారా, యేసు వైపు చూచుచు మనం పరిగెత్తాలని మనకు చెప్పబడింది. ఈ పరుగులో మనం యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం విజయం పొందుతాం నిశ్చయం అన్నమాట. యేసు వైపు చూడకుండా మనం పరిగెత్తితే మనం మనం ఓడిపోతాం అన్నమాట, అందులో ఏ సందేహం లేదు. కాబట్టి యేసు వైపు చూడటం మన యొక్క ప్రాముఖ్యమైన కర్తవ్యం. కదా. మూడు మూడు కలిగి ఉండాలి పరుగులో విజయం పొందడానికి. ఒకటి ప్యూరిటీ, రన్ విత్ ప్యూరిటీ. రెండు, రన్ విత్ పెర్సివరెన్స్. మూడు, రన్ విత్ ప్రాపర్ ఫోకస్. కాబట్టి సరైన గురి కలిగి మనం, ఆ గురి ఎవరంటే మన ప్రభువే కదా. ఆ మన ప్రభు వైపు చూస్తూ మనం పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఆ జిమ్ బేకర్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక సువార్థికుడు 1970 ఆ ప్రాంతాల్లో 1970-80 ఆయన అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట, జిమ్ బేకర్. ఆ ఆయన మరి ఆయన ఆశ్రమం చాలా పెద్దది, అంటే లేకపోతే ఆయన వాళ్ళ యొక్క సంస్థ ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీస్ అంట, ఆ అది నాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఆయన కింద దాదాపు 3,000 మంది వర్కర్స్ ఉండేవాళ్ళంట, అంటే ఈ యొక్క మరి ఆ యొక్క సంస్థలో పనిచేసేవాళ్ళు కాని లేకపోతే ఆ మరి ఆయన పరిచర్యకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆ వర్క్ చేసే వాళ్ళందరూ దాదాపు 3,000 మంది ఉండేవాళ్ళంట. ఆ మరి 100 ఎకరాలు ఆ యొక్క మరి మినిస్ట్రీకి ఉన్నాయంట అమెరికాలో. షార్లెట్ అనే ప్రాంతంలో, నార్త్ కారోలినా ఆ రాష్ట్రంలో మరి ఆయన యొక్క సంస్థ ఉన్నదన్నమాట. అక్కడ 100 ఎకరాలు స్థలము, అందులో అనేకమైన రిట్రీట్ సెంటర్స్, పెద్ద పెద్ద స్టూడియోస్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నాయంట. అయితే ఆ ఆయన తర్వాత కాలంలో, ఆయన ఒకప్పుడు మంచిగా వెలిగిన వ్యక్తి, మంచిగా వాడబడిన వ్యక్తి, ఎంతో మరి అమెరికాలో గొప్ప ఉజ్జీవకరమైన కోటాలు, అనేకమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అయితే ఆయన చివరికి ఆయన యొక్క ఆ మరి జీవితంలో ఆ మరి పతనం అనేది ఆయన జీవితంలో వచ్చింది. ఆ ఆయన యొక్క విధేయతలను బట్టి, ఆయన కలుగున్న అక్రమమైనటువంటి పరిస్థితులను బట్టి, ఆ అపవిత్రతను బట్టి ఆయన జీవితంలో ఆయన చాలా పతనం అయిపోయాడు అనమాట. ఎంతగంటే ఆయన చివరికి జైలు పాలయ్యాడు అమెరికాలో. ఆ మరి ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ సమయంలో ఆయన ఒక పుస్తకం రాశాడంట, ఐ వాజ్ రాంగ్, నేను తప్పు చేశాను, నేను పొరపడ్డాను అని చెప్పి, ఐ వాజ్ రాంగ్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశాడంటే, ఆ నేను నా పరిచర్యను ఎలా చూసేవాడిని అంటే, అదొక ఆ మంచి గిఫ్ట్ కలిగినటువంటి ఒక గిఫ్ట్ బాక్స్ లాగా. ఆ మంచి గిఫ్ట్ ఎవరంటే ప్రభు అయిన యేసే కదా. నన్ను ఇంతగా హెచ్చించిన ప్రభు, నన్ను పిలిచిన ప్రభు, నాకు ఈ మంచి పరిచర్యను అప్పగించిన ప్రభు, ఆయనే నా గిఫ్ట్. ఆ గిఫ్ట్ కలిగినటువంటి గిఫ్ట్ బాక్స్ ఏంటంటే నా మినిస్ట్రీ, అంటే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య పని, అదే ఆ గిఫ్ట్ బాక్స్. ఆ అయితే నేను గ్రాడ్యువల్ గా ఏం చేస్తా వచ్చానంటే, నా అటెన్షన్ ఆ గిఫ్ట్ మీద నుంచి గిఫ్ట్ బాక్స్ మీదకి నా అటెన్షన్ మళ్ళింది. నా అటెన్షన్ ఎప్పుడైతే గిఫ్ట్ మీద నుంచి గిఫ్ట్ బాక్స్ మీదకి వెళ్ళిందో, అంటే నన్ను పిలిచిన ప్రభువుని విడిచిపెట్టి ఏదో పరిచర్య మీద, లేకపోతే ఏదో ఆ ఈ పేరు ప్రఖ్యాతుల మీద, ఏదో ఈ సంపాదన మీద, లేకపోతే ఈ భౌతికమైనటువంటి మనుషులు ఆ వ్యక్తులు వాళ్ళ మీద నన్ను నా దృష్టిని ఫోకస్ చేస్తా వచ్చానో, అప్పుడు నా జీవితం పతనం అయిపోయింది. అందుకే నేను చివరికి ఇలాగా అపవిత్రుడినయ్యాను, బలహీనుడినయ్యాను, చివరికి జైలు పాలయ్యాను అని చెప్పి ఆయన ఎంతో పశ్చాత్తాపంతో పుస్తకం ఆ వ్రాసినట్లు మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, మన జీవితాలను కూడా పరీక్షించుకోవాలి. మనం ఆ యొక్క గురి నుంచి ఎక్కడైనా మన దృష్టి తప్పిపోతా ఉందా? మనకు తెలుసు కదా పేతురు ఎప్పుడు వరకు, ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తా ఉన్నాడో అతడు చక్కగా నీళ్ల మీద కూడా నడవగలిగాడు, అతడు చక్కగా తన గమ్యానికి వెళుతా ఉన్నాడు. అయితే ప్రభు మీద నుంచి ఎప్పుడైతే దృష్టి మరలిందో, ఆ పక్కన ఆ యొక్క సముద్రం మీదకి, అలల మీదకి, లేక ఆ యొక్క గాలి మీదకి, ఆ వాటి మీదకి, వీటి మీదకి తన దృష్టి వెళ్ళిందో, వెంటనే అతడు మునిగిపోసాగాడంట. కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే, ప్రభు మీద మన దృష్టి పెట్టినప్పుడు, ప్రభుతో మనం కలుసున్నప్పుడు ఆ మనం ఖచ్చితంగా ముందుకే సాగుతాం, మన విజయం తీరం చేరుతాం. అయితే ప్రభు వైపు చూడటం మానేస్తే, ప్రభు వైపు నుండి మన దృష్టి మనుషుల వైపు, ధనం వైపు, లేకపోతే పదవుల వైపు, వాటి వైపు, వీటి వైపు తిరిగితే మన జీవితం పతనం ప్రారంభమవుతుంది అన్నమాట. కాబట్టి ఏ జీవితంలో అయితే గురిని తప్పుతుందో ఆ జీవితం చాలా దారుణంగా అయిపోద్ది. కాబట్టి ఆ యొక్క వ్యక్తి కూడా మరి 100 ఎకరాల స్థలం, పెద్ద పెద్ద భవనాలు, కానీ అవన్నీ కూడా చివరికి అతడు జైలుకి వెళ్ళిన తర్వాత అవన్నీ పాడుపడిపోయిన మరి స్థలాలుగా మారిపోయినాయట, అవన్నీ శిథిలావస్థకు చేరిపోయినాయి. కాటిపిల్లరా, ఆ వెలుగంతా మాయమైపోయింది, అంత చీకటి బారిపోయింది జీవితం, పరిచర్య అవన్నీ కూడా. కాబట్టి మన జీవితాలను కూడా పరీక్షించుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూస్తూ ఓపికతో మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా మన ప్రభు ఆయన ఎలాగైతే జయించాడో మనకు ఆయన జయం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. ఆయన ఏమని చెప్పాడు మనకి, యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. కాబట్టి ఆయన జయించాడు, అలాగే మనకు కూడా ఆయన జయం ఇస్తాడనమాట. కాబట్టి ఈ రోజున మన జీవితాలను పరీక్షించుకుందాం. ఒకటి, మనం చూసాం క్రైస్తవ జీవితం అనేది అదొక వ్యక్తిగతమైన పరుగు. రెండు, ఓపికతో పరిగెత్తాల్సిన పరుగు. మూడు, ఉద్దేశంతో కూడిన పరుగు కదా. మంచిగా ముగించడం అదే మన ఉద్దేశం, అదే మనకు గురి. ఎలాగ మనం మంచిగా ముగించగలమంటే, రన్ విత్ ప్యూరిటీ, పరిశుద్ధతో పరిగెత్తాలి. రెండు, రన్ విత్ పెర్సివరెన్స్, పట్టుదలతో పరిగెత్తాలి. చివరిగా మూడు, రన్ విత్ ప్రాపర్ ఫోకస్, ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలి. కాబట్టి ఆ రీతిగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ప్రభు మహిమ తెచ్చుకే వారుగా మనం అందరం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.